శ్రీ గురుచరిత్ర 25వ అధ్యాయం. శ్రీగురుడు చేసిన దివ్య లీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇంకా ఇలా చెప్పసాగారు. ఒకప్పుడు వైఢూర్య నగరాన్ని ఒక ముసల్మాను పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు హిందూ మత ద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలో గల వేద వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకుని తన ఎదుట వేదమంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడు. అందుకు అంగీకరించిన వారికి ధనాశ చూపుతూ ఉండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచార పరులు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. కానీ కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థాన్ని చెబుతూ ఉండేవారు. యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తూ ఉండేవాడు. ఆ సంగతి విని ధనాశాపరులు ఎందరో అతని మెప్పును గోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు. ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులిద్దరు వచ్చి ఆ రాజును దర్శించి, "రాజా, సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాం. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి, మా ప్రతిభను నిరూపించగలం" అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక్క మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి ఆనాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలిచ్చేక తప్పలేదు. అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు బహుమానమిచ్చి ఏనుగు నెక్కించి మేళతాళాలతో ఊరేగించాడు. వారికొక అగ్రహారాన్ని కూడా ఇచ్చాడు. వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకెంతో వినోదమైంది. అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్టు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో, "అయ్యా, మా పాండిత్యము, మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వల్ల ఇక్కడ మాతో వాదానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కానీ వాదన లేకుంటే మేం చేసే పరిశ్రమ వల్ల ప్రయోజనమేమిటి? కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యమంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాం. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుంచి జయపత్రికలు తీసుకుని రాగలము" అని చెప్పారు. రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగులను ఎక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయజయధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కొమసీ గ్రామానికి వచ్చారు. అతటి త్రివిక్రమ భారతి వేద వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి, "ఏమయ్యా, నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు, లేకుంటే ఓటమిని అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు" అన్నారు. అందుకు త్రివిక్రమ భారతి, "అయ్యా, నాకు వేదం రాదు. వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడిని కదా. నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకుని కాలక్షేపం చేస్తున్న భిక్షువును. నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టే అవుతుంది" అని చెప్పాడు. ఆ పండితులు, "అయ్యా, మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు. కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించే. అలాగే నీవు కూడా ఒకటి రాసివ్వు, లేదా మాతో వాదించు" అని పట్టుబట్టారు. అప్పుడు ఆ సన్యాసి, "వీరికి గర్వం తలకెక్కింది. ఒళ్ళు తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు. వారి దగ్గరకు వీరిని తీసుకుని పోతాను" అని ఆలోచించుకుని వాళ్లతో ఇలా అన్నాడు, "పండితోత్తములారా, నేను స్వతంత్రుడను కాను. గంధర్వపురంలో మా గురుదేవులున్నారు. వారి ఆజ్ఞ తీసుకుని మీరు కోరినట్లే ఆ రెండింటిలో ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి." అందుకు ఆ మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు. త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన నడుస్తూ ఉంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చుని వెళుతున్నారు. సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్లడం వల్ల ఆయుక్షీణమవుతుందన్న శాస్త్ర వాక్యాన్ని కూడా వాళ్లు లెక్కబెట్టలేదు. గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమభారతి శ్రీగురుడికి నమస్కరించి ఆనంద బాష్పాలు గారుస్తూ గద్గదమైన స్వరంతో ఆ కుపండితుల సంగతంతా విన్నవించి, పరాత్పరా, గుడ్లగోప సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాందులు మిమ్మల్ని ఎరుగలేరు. మీ చేత వారికి హితం చెప్పించడానికే వారిని ఇక్కడికి తీసుకునొచ్చాను. ఈ మదాంధుల బారి నుండి నన్ను, వేద ధర్మాన్ని కాపాడండి. మీ ఆజ్ఞ కోసం వచ్చాను. మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు. వాళ్ళు, మా కాలం వ్యర్థమైంది. ఇతడు జయపత్రము ఇవ్వడు, వాదభిక్ష ఇవ్వడు. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు కనుక మీ గురు శిష్యుల్లో ఎవ్వరైనా ఆ రెండింటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు. శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు, అయ్యా, మీ వంటి వేద విధులకు వాదించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమున్నది? వాదనలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువల్ల మీకు కలిగే లాభమేమిటి? యతులమైన మాకు జయించడం వల్ల వచ్చే గౌరవం, ఓడినందువల్ల వచ్చే చిన్నతనం ఏమీ కలగవు. అటువంటి మా వల్ల మీకేం ప్రయోజనం అన్నారు. అందుకు వారిద్దరూ, అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి, లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అయ్యా, వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేద విధులం అని చెప్పుకోవడం విర్రవేగడమే అవుతుంది. ఈ జయపత్రికల వల్ల ప్రయోజనం ఏముంది? మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో, అయ్యా, మా సామర్థ్యాన్ని తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాం. మమ్మల్ని మించిన వారెవ్వరూ లేరు అన్నారు. ఇంతటితో 25వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.